சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம்.
நலபை ஆறவ பேஜி 34வ ஸ்லோகம்.
நேதி ப்ரமாணேன நிராக்ருதாகிலம் கிலஹ ஹ்ருதா சமாஸ்வாதித சித்தனாம்ருதஹ. யஜேதசேஷம் ஜகதத்த சத்ரசம் பீத்வாயதாம்ப ப்ரஜஹாதி தஸ்ஃபலம்.
ஸ்ரீராமுல வாரு லக்ஷ்மணுடிதோ பிரம்ம வித்யని గురించి చెప్తున్నారు. లక్ష్మణుడు ఎప్పుడైతే దుఃఖంలో ఉన్నాడో ఆ దుఃఖం నుంచి బయటపడడానికి మార్గం ఏమిటి అని అడిగాడు రాముల వారిని. అడిగితే రాముల వారు దుఃఖం నుంచి బయటపడడానికి ఒక్కటే మార్గం, ఆ మార్గం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. అంటే నీ నిజస్వరూపాన్ని నువ్వు తెలుసుకుంటే దుఃఖం అనేదే ఉండదు అన్నారు. నా నిజస్వరూపం ఏమిటి, రోజు అద్దంలో చూసుకుంటూనే ఉన్నా కదా అని అనుకుంటాం మనం. నువ్వు అద్దంలో చూసుకునే రూపం నీది కాదు, రోజు నువ్వు అద్దంలో చూసుకునే రూపం అది నీది కాదు. ఆ రూపానికి దుఃఖం ఉంటుంది, దానికి జననం మరణం ఉంటాయి, వ్యాధి ముసలితనం ఇవన్నీ ఉంటాయి. ఆ శరీరానికి వెనుకాల అసలైన ఆత్మస్వరూపం ఉంది, అది తెలుసుకో. ఆ ఆత్మస్వరూపానికి మరణము లేదు, జననము లేదు, ముసలితనము లేదు, వ్యాధి లేదు, ఎటువంటి దుఃఖము ఉండదు అందులో, అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎందులో అయితే దుఃఖం ఉన్నదో ఆ దుఃఖం ఉన్న వస్తువుని ఇది కాదు ఇది కాదు నేను అని చెప్పి నువ్వు వాటినన్నిటినీ తొలగించాలి. ఎలా తొలగిస్తావు? చేత్తో తీసేసేది కాదది, బుద్ధిపూర్వకంగా నువ్వు గ్రహించు అంతే అన్నారు. ఈ చూసేవన్నీ కూడా సత్యం కాదు, దాని వెనకాల ఉన్నటువంటి సత్యం ఆత్మస్వరూపం అని తెలుసుకో అన్నారు. అది ఎలా తెలుసుకోవాలని చెప్పాం? భాగత్యాగ లక్షణ అని చెప్పాం. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది 70 కేజీలు 80 కేజీలు ఇంకా ఎక్కువే కూడా ఉండొచ్చేమో, దీన్నే స్థూల శరీరం అన్నాం. ఈ స్థూల శరీరము దీనితో పాటు సూక్ష్మ శరీరము, ఈ సూక్ష్మ శరీరం స్థూల శరీరం తర్వాత ఆత్మ. నేను అన్నప్పుడు ఈ స్థూల శరీరము ఉంది, మనస్సు ఉంది, మనసులో చిరాభాసం ఉన్నది, అంటే అహంకారం. నేను అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, అహంకారం, నేను 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 అంటున్నాడే ఆ అహంకారం. తర్వాత ఆత్మస్వరూపం, ఆత్మ కూడా ఉన్నది. అదేవిధంగా పరమాత్మలో కూడా స్థూల ప్రపంచం ఉన్నది, మాయా సూక్ష్మ ప్రపంచం ఉన్నది, పరమాత్మ ఆత్మ ఉన్నది. కనుక ఇక్కడ ఉన్నటువంటి స్థూల సూక్ష్మాన్ని అక్కడ ఉన్న స్థూల సూక్ష్మాన్ని రెండింటినీ తీసేయాలి. ఎలా తీసేస్తావు? ఇక్కడున్న స్థూల సూక్ష్మ అంటే ఈ అహంకారం, ఈ మన ఈ శరీరం. అక్కడ ఉన్న స్థూల సూక్ష్మ అంటే ప్రపంచంలో ఉన్న అన్ని, నేను కాకుండా ఎక్కడెక్కడైతే అన్ని ఉన్నాయో అవన్నీ ప్రపంచం. అవన్నీ కూడా సత్యం కాదు, కనపడేది సత్యం కాదు. ఆ పరమాత్మలో ఉన్న ఆత్మ, ఈ జీవాత్మలో ఉన్న ఆత్మ ఒక్కటే. తత్ పరమాత్మ. మాయా ఈశ్వర నామరూపాలు తీసేసి, అంటే అవి సత్యం కాదు అని తెలుసుకొని, ఈ జీవాత్మలో ఉన్నటువంటి నాన్నమ్మ వాళ్ళు ఇచ్చినటువంటి పేరు, ఈ రూపం ఉన్నది చూశారా, ఇది కూడా సత్యం కాదు. దీని వెనకాల ఉన్నది ఆత్మ. కనుక త్వం సత్ త్వం అసి, ఆ పరమాత్మ ఆత్మే, ఈ జీవాత్మ ఆత్మ కూడా అని తెలుసుకుంటే నీకు దుఃఖం లేదు. ఇది ఒక తొడుగు లాంటిది. నిన్న వేసుకున్న వస్త్రాలు ఇవాళ తీసేస్తాం, అందుకని ఏడుస్తున్నావా? కడవడం లేదు కదా, అవి చినిగిపోతాయి, పాతబడిపోతాయి. విసిరి పారేస్తున్నావా లేదా? పాతబడిపోయిన జీర్ణ వస్త్రం ఎలాగైతే వదిలిపెడుతున్నామో అదే విధంగా ఇది ఇంకొక తొడుగు. కాకపోతే ఎక్కువ సంవత్సరాలు ఉంటుందంటే ఇదేమో 24 గంటల కంటే ఉంచాం, ఇదేమో ఎక్కువ 24 సంవత్సరాలు, 84 సంవత్సరాలు, డబుల్ 100 సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం. 100 సంవత్సరాలు ఎందుకు తక్కువ వేసుకోవడం ఆయుష్? ఇది పోయిన తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం, మరొక తొడుగు, సమస్య పెద్ద తేడా ఏం లేదు. మనం చూసాం ఎవరినన్నా 150 సంవత్సరాలకు పైన మహాబతికితే 150 సంవత్సరాలు ఆ తర్వాత ఉంచుకుంటాడా శరీరాన్ని? ఉంచగలడా? భగవంతుడైనా సరే శరీరాన్ని తీసుకుంటే శరీరాన్ని వదిలిపెట్టాల్సిందే. కనుక ఈ వచ్చి పోయే శరీరం నిజమెందుకు అనుకుంటావు నువ్వు? దానికి ఉన్నటువంటి వ్యాధి, దానికి వచ్చేటటువంటి ముసలితనము, దానికి వచ్చే మరణం బాధ కలిగిస్తాయి. కనుక ఇది ఒక వాళ్ళకి చీర కట్టుకున్నాము, వస్త్రం వేసుకున్నాము, పాత పడకుండా ఉంటుందా? చినిగిపోకుండా ఉంటుందా? 4 ఉతుకులు వేసి చినిగిపోతుంది కదా. అది చినిగిపోయిందని చెప్పి బాధపడుతున్నావా ఏమిటి? అది వెలిసిపోవడం దాని లక్షణం, చినగడం దాని లక్షణం, పాత పడిపోవడం దాని లక్షణం. ఆ లక్షణాన్ని పోవద్దు పోవద్దు నువ్వు అట్లాగే ఉండు అంటావా? ఆపగలరా? ఏ వస్త్రాన్నైనా నూతనంగా 8 సంవత్సరాలు ఉంచగలరు చెప్పండి? ఒకవేళ ఉతకకుండా అలాగే ఉంచితే స్వామిని అట్లాగే ఉంటుంది. అలాగే ఉంచండి, పెట్టిలో పెట్టి ఏమవుతుంది? ఇట్లా పొడి 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 అయిపోతుంది. దాని లక్షణం అది. ఈ శరీరం లక్షణం కూడా అంతే. మీరు ఎంత జిమ్కి వెళ్ళినా, ఎంత యోగా చేసినా, ఎన్ని 4 పిండిలు పెట్టి ముఖానికి రుద్దినా, ఎంత డై వేసుకున్నా, ఎంత పళ్ళు చెట్టు పెట్టుకున్నా, ఎంత నీ హ్యాండ్ చేంజ్ చేసుకున్నా కూడా ఒక రోజుకి ఈ శరీరం సాగనంపాల్సిందే అందరం. కనుక దాని యొక్క నేచర్ స్వభావాన్ని, దాని స్వభావాన్ని దాని దానిగా అట్లాగే చూడాలి. అంతేకాని నువ్వు పోవాకు, ఇక్కడే ఉండు, ఎప్పుడు ఒకే రకంగా ఉండు, ఉంటుందా? అలా ఉండాలనుకోవడమే సంసారం, దుఃఖం. దీనికి ఎటు దిగులు రాకూడదు, సమస్యలు రాకూడదు అంటే రావడం దానికి సహజం, దాని స్వభావం ప్రకారంగా అది ఉంటుంది. అందుకని నేతి నేతి, ఇది నేను కాదు, ఇది వచ్చే పోయే శరీరం నేను కాదు అని చెప్పి చెప్తున్నారు. హే లక్ష్మణ, ఈ విధంగా నువ్వు ఆత్మని తెలుసుకో. నేతి నేతి ప్రమాణేన, ప్రమాణం అంటే బృహదారణ్యక ఉపనిషత్తు మూర్తామూర్త బ్రాహ్మణం 2వ అధ్యాయం 3వ బ్రాహ్మణంలో నేతి నేతి ని 2 బ్రాహ్మణంలో వస్తుంది. ఇది కాదు ఇది కాదు అని తెలుసుకో. నిరాకృత అఖిల, నిరాకృత మీన్స్ అన్ని కూడా, అఖిలం అంటే ఈ సమస్తం. నిరాకృతాఖిల అనేది ఆ యొక్క వ్యక్తి పేరు. ఎవరైతే ఈ అఖిలాన్ని నిరాకరించాడో, ఈ యొక్క నామరూప ప్రపంచం అంతా కూడా సత్యం కాదని తెలుసుకున్నాడో. నిరాకరించడం అంటే ఏమిటి అర్థం? మనం తెలుగులో నిరాకరిస్తామే అట్లా కాదర్థం. మనస్సులో, బుద్ధిలో ఈ చూసే నామరూపాలన్నీ కూడా సత్యం కాదు అని. ఇప్పుడు ఈ కుండని నిరాకరించాలి మీరు. ఈ కుండని నిరాకరించాలి ఎలా? కుండను పగలగొడతావా? నువ్వు వద్దు వెళ్ళిపో అనాలా? నిరాకరించడం అంటే ఏమిటి? కుండని, కుండ లేదు, మట్టి ఉన్నది కుండ రూపంలో. ఏమంటే కుండ ఉన్నదా? మట్టి కుండ రూపంలో ఉన్నది అని తెలుసుకోవడమే కుండను నిరాకరించడం. ఉన్నది మట్టి కుండలాగా కనపడుతున్నదే గాని కుండనే ఒక వస్తువు మట్టి కాకుండా వేరుగా లేదు అని తెలుసుకోవడమే కుండ నిరాకరణ. చూసారా, నిరాకరించడం అంటే వద్దులే నువ్వు ఇట్లా పెట్టేయడం, అది నిరాకరణ అంటే నేను నిన్ను ముట్టుకోను, నిన్ను తాకను నేను. అదే కదండి నిరాకరణ అంటే మనం అనుకునే నిరాకరణ. శాస్త్రం చెబుతుంది అది నిరాకరణ కాదు, అక్కడ పెట్టినా కూడా మళ్ళీ ఇట్లా చూస్తావు అది ఎట్లా ఉందో అని చెప్పి. అది నిరాకరణ ఎట్లా అవుతుంది? దాని మీద అభిమానం ఉన్నది, 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, అయ్యో నిరాకరించానే, ఇవన్నీ ఉంటాయి ప్రాబ్లమ్స్. అది కాదు నిరాకరణ అంటే, చేతిలో పెట్టుకొని నీళ్లు పోసి పెరుగు గాని పాలు గాని వేసుకుని తాగుతూనే కుండలేదు కుండలే. ఇది తెలియగల వాళ్ళ లక్షణం, తెలియలేని వాళ్ళ లక్షణం అది. అందుకని జ్ఞానం అంటే ఏదో ఋషికేశ్ పోవడమో హరిద్వార్ పోవడమో గడ్డాలు పెంచుకోవడమో సన్యాసం తీసుకోవడమో కాదు నిరాకరణం అంటే. మనం అనుకుంటాం మోక్షం అంటే సన్యాసులకి, హిమాలయాల్లో ఉండేవాళ్ళకి, అన్ని వదిలిపెట్టిన వాళ్ళకి, గృహస్థులమై ఉండి పిల్లా జెల్లా వీళ్ళందరితో ఉంటూ పొద్దున్నేస్తే మనకు అన్ని సమస్యలే, మనకెక్కడొస్తుందండి మోక్షం అంటే. శాస్త్రం అంటుంది కాదు, ఎవరికైనా మోక్షం వస్తుంది బుద్ధి గనక ఉంటే, వారి బుద్ధిని ఉపయోగిస్తే వస్తుంది. కనుక నిరాకరణ అంటే ఏమిటి? ఇప్పుడు దీన్ని ఉపయోగించుకుంటూనే ఇది నిజంగా కుండ కాదు, మట్టి కుండ రూపంలో కనపడుతున్నది అంతే. ఇది అర్థమైంది కదా? అదే విధంగా మన యొక్క కుటుంబ బాధ్యతలని భార్యగా భర్తగా తల్లిగా తండ్రిగా ఉంటూనే, అది ఉంటూనే అంటే కుండ ఉపయోగించుకుంటూనే, ఆ కుంటూనే చాలా ముఖ్యం. అలా ఉంటూనే నేను ఆత్మస్వరూపాన్నే భార్య రూపంలో భార్యగా నేను నా యొక్క పాత్రను పోషిస్తున్నాను, భర్తగా నా పాత్రను పోషిస్తున్నాను. అట్లా అని మనం ఆత్మని గ్రహించాలి. ఎందుకంటే ఈ నామ రూప భార్య భర్త పేరు ఇవన్నీ కూడా మనల్ని ఆత్మస్వరూపాన్ని అంటవు. ఈ కుండ ఏమన్నా చేస్తుందా మట్టిని? ఈ కుండ ఏమన్నా చేస్తుందా మట్టిని? ఏమీ చేయలేదు. ఎందుకని? లేదు కదా, ఉంటే కదా చేయడానికి. అంటే మనం ఎంత ఎదగాలో చూడండి, బాగా ఆలోచించాలి మనం. అందుకని నేతి నేతి, ఇది నేతి నేతి అంటే కుండలేదు కుండలేదు. అదే విధంగా ఇప్పుడు ఈ డెస్క్ ఉంది, డెస్క్ ఎక్కడున్నది? చెక్కే కదా ఉన్నది, కొయ్యే కదా ఉన్నది. చీర చీర అంటే చీర ఎక్కడుంది? దారమే కదా ఉన్నది. చీర అనే వస్తువు ఉన్నదా అండి? షర్ట్ అనే వస్తువు ఉన్నదా? దారమే ఉన్నది. ఇదే నిరాకరణ, నిరాకృత అఖిల. ఇప్పుడు మీ పేరు ఏమిటంటే నిరాకృత అఖిల అంటే నామరూపాలు సత్యం కాదు అని నిరాకరించిన వాడు ఎవరైతే ఉన్నాడో, అఖిలాన్ని ఒకటి కాదు నా శరీరాన్ని ఈ యొక్క నామరూపాలు కనపడేవన్నీ కూడా ఊరికే కనపడుతున్నాయి కానీ అవి నిజంగా లేవు. ఇప్పుడు మన మెడలో గొలుసు వేసుకున్నాం, అది బంగారమే ఉన్నది కానీ గొలుసునే వస్తువు ఎక్కడుంది? బంగారమే గొలుసు రూపంగా కనపడుతుందే గాని గొలుసునే వస్తువు ఉన్నదా? లేదు. బంగారానికే గొలుసు అనే పేరు పెట్టాం, బంగారానికే గాజులనే పేరు పెట్టాం, బంగారానికే రింగులనే పేరు పెట్టాం, బంగారానికే ముక్కు పుడక అని పేరు పెట్టాం. ఈ పేర్లన్నీ కూడా నిజమా? బంగారం నిజమా? బంగారంలాగా చెప్పారు, బంగారమే నిజం. ఈ పేర్లన్నీ కూడా ఆ బంగారానికి ఇవ్వబడినాయి. ఎందుకండి ఇవ్వడం? బంగారం బంగారం అనొచ్చు కదా. ముక్కు పుడకకి గాజులకి చైన్కి గాజులు ఇవన్నీ కూడా బంగారం బంగారం అంటే మీరు వాళ్ళు పెట్టారు బంగారం, ఏది తీసుకురామని చెప్పాలి? దానికి రూపం ఉంటేనే గాజులు తీసుకురా, గాజులు పెట్టెలో నుంచి గాజులు తీసుకురా, గొలుసు డబ్బాలో నుంచి గొలుసు తీసుకురా అని అడుగుతాం. బంగారం తీసుకురా అంటే ఏ బంగారం తీసుకురావాలి? తల్లిదండ్రులు మనకు పేర్లు పెడతారు. 4 పిల్లలు ఉన్నారనుకోండి, 4 పేర్లు అందరూ ఆత్మే. ఒరే ఆత్మ ఇట్రా ఆత్మ ఇట్రా అంటే 4 వస్తారు. 4 వస్తే ఏం చేస్తారు తండ్రి? కష్టం. ఎవరికి ఏం పని చెప్పాలో వాడిని పిలవాలి. 4 వస్తే ఎట్లా? అందుకని పెద్దోడా చిన్నోడా అంటే ఇద్దరు నలుగురున్నారు అనుకోండి, ఎవడు పెద్దోడు ఎవడు చిన్నోడు. అందుకని పేరు పెట్టాలి, నారాయణ ఇటరా, కృష్ణ ఇటరా అని పిలవాలి. అట్లా వాళ్ళ వాళ్ళకి విడివిడిగా పేర్లు పెడితే వ్యవహారాని కోసం. ఈ ఆభరణాల పేర్లు కూడా వ్యవహారం కోసం, మనుషుల పేర్లు కూడా వ్యవహారం కోసం. అందుకని నామకరణం చేసేటప్పుడు తండ్రి ఏం చెప్తాడు తెలుసా, ఆత్మావై నామా అసి, నీ పేరు ఆత్మా అని చెప్పి చెవులు చెప్తాడు. చెప్పారా మీ అబ్బాయిలకు చెప్పారా? ఆత్మావై నామా అసి వేదోసి, నువ్వు ఆత్మవే కానీ నాకు వ్యవహారం చేసుకోవడం కోసం నాకు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు పెద్దవాడి అయితే ఇంకా ఇద్దరు ముగ్గురు పిల్లలు పుడితే కష్టం నాకు అప్పుడు నీకు పిలవడం, అందుకని నేను పిలుచుకోవడం కోసం నీకు ఈ పేరు పెడుతున్నాను. అది నామకరణం యొక్క విశేషత. మనకు అవన్నీ తెలియవు, ఆవణలు చేశారా స్వీట్ చేశారా అందరు వచ్చారా లేదా ఇవి చూస్తాం మనం. ఆ నామకరణం యొక్క తాత్పర్యం ఇదే. ఎందుకు నామకరణం చేస్తాం? ఆత్మస్వరూపమే శరీరంగా కనపడుతున్నది ఇక్కడ, కానీ ఆత్మ అని పిలవడం అందరూ ఆత్మే కనుక ఒక్కొక్కడికి ఒక్కొక్క పేరు పెట్టాం. ఎలాగైతే బంగారానికి అన్ని రకాల పేర్లు పెట్టారు చూశారా, అది అఖిల నిరాకృత నిరాకృతాఖిల. అర్థమైందా? కదా అప్పుడు సమాస్వాదిత చిద్ఘనామృత. ఎప్పుడైతే నిరాకరణ చేశావో అన్ని నిరాకరిస్తావా? గాజు సత్యం కాదు, ముక్కు పుడక సత్యం కాదు, చెయ్యిన సత్యం కాదు, కాలి మెట్టెలు సత్యం కాదు, కాళ్ళకు పెట్టుకున్న గొలుసులు సత్యం కాదు, వడ్డాడడం సత్యం కాదు, మరి ఏది సత్యం కాకపోతే ఇంకేమి లేదన్నారా? ఏమిటండి సత్యం? ఆహా, బంగారం సత్యం. అదేవిధంగా ఈ నామరూపాలన్నీ సత్యం కాదు కాదు అంటే మరి ఏమిటయ్యా సత్యం ఉన్నది ఏమిటంటే చిత్ ఘనం అన్నారు. చిత్ ఘనం అంటే ఏమిటి? చైతన్యాన్ని, ఎరుక, నేను ఉన్నాను, నాకు తెలుసు నాకు తెలుసు. చిత్ ఘనం అంటే ఏమిటి? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఇంగ్లీష్ లో కాన్షియస్నెస్ అంటారు. శుద్ధ చైతన్యం, అవేర్నెస్, శుద్ధ చైతన్యం. ఇప్పుడు మీరందరూ చిద్ఘనులే, మనం అనే ఘనుడు కాదు, తెలుగులో పెద్ద ఘనుడండి ఆయన అంటారు, గొప్పవాడని అర్థం. ఇక్కడ ఘన అంటే శుద్ధ స్వరూపం అని అర్థం, అది ప్యూర్ అంటారు. ప్యూర్ అంటే ఏమిటి? ఏ రూపాలతో అంటుకోకుండా ఆ రూపాలుగా కనపడుతున్నదే గాని అది చిత్ ఘనం అంటే ఏమిటి? ఇప్పుడు మీకు నేను చెప్పే మాటలన్నీ తెలుస్తున్నాయా లేదా? ఎరుకేనా? ఎరుక అనే మాట తెలుసు కదా తెలుగులో. ఇప్పుడు నేను మాట్లాడే మాటలన్నీ మీకు ఎరుక కాదా? ఎరుకేనా? ఆ ఎరుకే కాన్షియస్నెస్, చైతన్యం. చిత్ అంటారు దాన్ని సంస్కృతంలో, చైతన్యం, చిత్. ఆ చిత్తుకే బ్రహ్మం అని పేరు. ఇప్పుడు ఈ తెలుసుకునేవాడెవరు? మీరే కదా. ఎరుక ఉన్నది కదా మీకు, నా మాట వినపడుతున్నాయా మీకు? ఎరుకేనా? ఏం చదువుతున్నాం మనం? నామగీత. ఎరుకే కదా. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాం, ఏ హాల్లో కూర్చున్నాం, ఇదంతా ఎరుకే కదా మీకు. మీరు ఎక్కడ కూర్చున్నారు? కుర్చీలో కూర్చున్నారా, కార్పెట్ మీద కూర్చున్నారా? ఎరుకే కదా మీకు. అంటే ఆ ఎరుక ఎవరు? మీరే. ఎరుకే చిత్ ఘన, చిత్ ఘనమే బ్రహ్మం. లక్ష్మణ, ఆ చిత్ ఘనాన్ని తెలుసుకో. ఆ తెలుసుకుని ఎవరి ద్వారా వింటున్నారు? నాకు ఎరుకే అంటున్నారు. ఎరుకే అని ఎవరికి ఎలా తెలిసింది మీకు? దేని ద్వారా తెలిసింది? ఎరుకనేది. ఇప్పుడు ఫోన్ మనకు ట్రింగ్ 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 అని రింగ్ అవుతుందండి ఫోన్. ఆ రింగ్ శబ్దం దేని నుంచి వచ్చింది? ఫోన్ నుంచి వచ్చింది. ఫోన్ లేకపోతే రింగ్ వస్తుందా? రాదు. అదే విధంగా ఎరుకనే రింగ్ 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 ఎక్కడి నుంచి వచ్చింది? టెస్ట్ పెట్టాలి మీకు. చెవులు ద్వారా విన్నారండి. ఎరుక ఎట్లొచ్చింది మీకు? చెవులు. ఇప్పుడు రింగ్ రింగ్ అని శబ్దం రావడానికి ఫోన్ ఉండాలి కదా. ఫోన్ లేకపోతే ఆ డబ్బా, అది లేకపోతే ఎట్లా వింటారు? అదే విధంగా ఇక్కడ కూడా ఈ చెవు ద్వారా నా మాటలు మనసులోకి వెళ్ళి మనసులో నుంచి అర్థమయ్యి నాకు ఎరుక అని చెప్తున్నారు. ఈ చెవులు ఈ మనస్సు లేదనుకోండి, ఈ నేను ఎరుక ఉండదు నాకు. కనుక నాకు ఎరుక ఉన్నది అని చెప్పాలి అంటే డబ్బా కావాలి, రింగ్ అవ్వాలంటే ఫోన్ ఉండాలండి, ఎలక్ట్రిసిటీ కాంతి ఇవ్వాలి అంటే బల్బు ఉండాలి కదా, ఎలక్ట్రిసిటీ గాలి ఇవ్వాలంటే ఫ్యాన్ ఉండాలి కదా. ఫ్యాన్ లేకుండా గాలి వస్తుందా? ఏమండి మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది కానీ గాలి రావటం లేదన్నాడు. పరికరం ఉండాలా లేదా? ఎలక్ట్రిసిటీ ఉందండి కానీ కాంతి లేదన్నాడు. బల్బు ఉండాలా లేదా? బల్బు లేకుండా ఫ్యాన్ లేకుండా గాలి వస్తుందా కాంతి వస్తుందా? అదే విధంగా ఎరుక అనేది ఎలక్ట్రిసిటీ లాంటిది. మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు నాకు ఎరుక అని చెప్పాలి అంటే ఈ శబ్దం నేను వింటున్నాను, కళ్ళు చూస్తున్నాయి. ఇప్పుడు నేను స్వామిని ఇక్కడ కూర్చున్నానని మీకు ఎరుకేనా? మీరందరు కూర్చున్నారని నాకు ఎరుకేనా? ఎలా? ఇది డబ్బా. చిక్షురింద్రియం, శ్రోత్ర ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అంతఃకరణం ఇవన్నీ, ఈ సూక్ష్మ శరీరం ఉంటేనే ఆత్మ నేను నాకు ఎరుక ఉన్నది అని చెప్పగలదు. కనుక ఆ ఎరుకనైన నేను ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటున్నాను, అందుకని చిద్ఘన అన్నారు. చూడండి ఎంత డెప్త్ ఉందో శ్లోకంలో. సదా సమాస్వాదిత, ఇప్పుడు ఆస్వాదించారా లేదా చిద్ఘనుణ్ణి? ఆస్వాదించారా? సమాస్వాదిత, నేను ఎరుక కలిగి ఉన్నాను, నేను ఎరుకని, నేను చైతన్యాన్ని, చేతనాన్ని. మీకు చేతన ఉందా లేదా? ఇప్పుడు మీరు చేతనమా జడవండి? ఏమండి స్వామిని ఇట్లాంటివన్నీ అడిగింది? ఇక్కడే రావాలి బ్రహ్మజ్ఞానం అంటే. ఎప్పుడో కాదు, రేపో ఎల్లుండో కాదు, అత్రైవ బ్రహ్మ సమశ్నుతే. ఇక్కడే వినేటప్పుడే మనం చేతనమా జడమా? చేతనమే కదా, కనీసం తలన్న ఆడించండి, చేతనమే. అప్పుడు సిద్ధనుడు అంటే ఎవరండి? ఎవరైతే చేతనుడో వాడే సిద్ధనుడు. నేను చేతనమా కాదా? మరి ఆత్మ చేతనం అంటారు ఏంటి మళ్ళీ? నేను చేతనుణ్ణి అంతే. చేతనం, నేను చేతనం, నేను చైతన్యాన్ని, నేను బ్రహ్మాన్ని. ఆత్మ చైతన్యం కనుక నేను ఆత్మని అని చెప్పాలి. ఆత్మ చైతన్యం ఇక అంటూనే ఉన్నాం జన్మజన్మలుగా, మనకు చాలా తేలిక. ఆత్మ చైతన్యం, ఆత్మ చైతన్యం కాదు నేను. అందుకేనే మీ చేత చెప్పిస్తున్నాను నేను. నేను ఇక్కడ కూర్చున్నాను క్లాస్ లో, నేను చేతనమా జడమా? చేతనం కాదు స్వామిని, నేను జడం అంటారా? అనం కదా, నేను చేతనాన్ని. ఇప్పుడు ఈ చేతనాన్ని నేను అని మీరు ఆస్వాదించారా లేదా, అంటే గ్రహించారా లేదా, బాగా గ్రహించారా లేదా? అదే సమాస్వాదిత. సమాస్వాదిత చిద్ఘన అంటే ఏమిటి? నేను చేతనుణ్ణి జడాన్ని కాదు అని తెలుసుకోవడమే సమాస్వాదిత చిద్ఘన అమృత. ఇది అమృతం, ఇది పోదు, దీనికి మరణం లేదు. అందుకని ఈ శరీరం నిద్రపోయేటప్పుడు ఈ శరీరం తెలియకపోయినా మనం ఉన్నావా లేదా? ఉన్నావా లేదా? అందుకని అమృత అన్నారు. ఉదయం మెడుకు రాగానే శరీరం కనపడుతోంది, శరీరం తెలుస్తున్నది. నిద్రపోయేటప్పుడు మీ శరీరం మీకు గుర్తుందా? మీ రూపం, మీ పక్కన పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎక్కడ పడుకున్నారో కూడా తెలియదు. ఏమిటండి మనకు తెలుసు నిద్రపోయేటప్పుడు చెప్పండి? ఏమీ లేదు కదా. శరీరధ్యాస లేకుండానే నేనున్నానా లేదా? ఉన్నాను. చేతనుండి నేనున్నాను. ఆ ఎరుక ఉన్నదా లేదా? ఎరుక లేదండి స్వామిని, నిద్రపోయేటప్పుడు నాకు తెలియలేదన్నాడు. అది ఎప్పుడు చెప్తున్నావు? మెలకు వచ్చిన తర్వాత నాకు ఎరుక లేదు అప్పుడని చెప్పేవాడు ఎవరో తెలుసా? అహంకారం. అంటే అప్పుడు నాకు ఏమీ తెలియదని చెప్పేవాడు ఇప్పుడు ఎవరో తెలుసా? అహంకారం మాట ద్వారా చెప్తున్నానే కాని నేనున్నాను, నాకు ఏమీ తెలియలేదు. నేను లేను అంటే నాకు ఏమీ తెలియలేదని తెలుసుకున్నవాడు ఎవరండి? నాకు ఏమీ తెలియలేదు అని ఎరుక ఉన్నదా లేదా? అంటే అప్పుడు ఎరుక ఉండి ఉండాలి కదా. మళ్ళీ ఒకసారి చెప్తా, నిద్రపోయి లేచిన తర్వాత రాత్రి నిద్రపోయినాను, నాకు ఏమి ఎరుకలేదండి, అసలు ఏమీ తెలియలేదు నాకు అని నీకెట్లా తెలుసు? నేను రాత్రి నిద్రపోయినాను, నాకు ఏమీ తెలియలేదు అని నీకు ఎట్లా తెలిసింది ఇప్పుడు? అంటే నువ్వు ఉండి ఉంటే కదా తెలుస్తుంది. అక్కడ రిజిస్టర్ చేసుకున్న వాడు ఎవడో ఉండాడు, ఉన్నాడు కదా, వాడే సిద్ధనుడు. అప్పుడు వాడు అమృతమా కాదా? అప్పుడు శరీరం అమృతమా, ఆ నిద్రలో కూడా ఉన్నవాడు అమృతమా? ఇప్పుడు ఈ సిద్ధనుడు నేనైతే చేతనాన్నైతే, ఆ తెలుసుకునేవాడు కూడా చేతనమే అయితే నేనున్నానా లేదా అప్పుడు? మరి అప్పుడు ఈ శరీరం నేను ఎట్లవుతాను? కాదు, అది విషయం. చేతనం ఇదైందా? ఇంకొకటి ఉంది, సత్ రసం. సిద్ధనం సద్రసం. ఈ సత్ అనేది ఎక్కడ తెలుసుకోవాలంటే బయట వస్తువుల్లో తెలుసుకో. సత్ పద లక్ష్యార్థ, సత్ తత్పద లక్ష్యార్థం సత్, సంపద లక్ష్యార్థం చిత్. ఆ సత్తే ఈ చిత్. ఇప్పుడు సత్ తెలుసుకోవాలి మనం. సత్ అంటే మన జర్మన్ సిల్వర్, ఆ సత్ కాదు. ఇక్కడ సత్ అంటే ఎలా తెలుసుకోవాలి? బయట వస్తువుల్లో తెలుసుకోవాలి. ఇప్పుడు నేను సిద్ధనుండండి, చైతన్యాన్ని, ఆత్మని. 50% అయిపోయింది మన జాబ్, ఇప్పుడు ఇంకా 50% ఉంది. నేను ఆత్మని, ఆ పరమాత్మ ఎట్లా అవుతాను నేను ఇప్పుడు చెప్పాలి? ఈ జీవాత్మని, ఆత్మనని తెలిసిపోయింది చైతన్యం సిద్ధనుండి నేను అమృత స్వరూపుణ్ణి. ఆ పరమాత్మని ఎట్లవుతాను నేను అంటే, ఆ పరమాత్మ సద్రూపంలో ఉన్నాడు. సద్రూపంగా తత్ పరమాత్మ అన్నిటిలో ఉన్నాడు. పుష్పం ఉన్నది, క్లిప్ ఉన్నది, మైక్ ఉన్నది, లైట్ ఉన్నది, ఆమె ఉన్నది, అతడు ఉన్నాడు, చైర్ ఉన్నది. ఈ చెప్పిన మాటలన్నింటిలో ఒక పదం కామన్ గా వస్తూ ఉన్నది. ఏమిటది? ఉన్నది, ఉన్నది. దాన్ని సంస్కృతంలో సత్ అంటారు. ఎగ్జిస్టెన్స్ ఉన్నది, ఉన్నది, ఉన్నది. కుర్చీ ఉన్న చోట పుష్పం లేదు, పుష్పం ఉన్న చోట క్లిప్ లేదు, క్లిప్ ఉన్న చోట మైక్ లేదు, మైక్ ఉన్న చోట ఫ్యాన్ లేదు, ఫ్యాన్ ఉన్న చోట లైట్ లేదు, ఆవిడ ఉన్న చోట ఈయన లేరు, ఈయన ఉన్న చోట ఆవిడ లేదు. కానీ ఉన్నది, ఉన్నది అనేది అన్నిట్లో ఉన్నది. అదే చెప్తున్నారు ఇక్కడ, త్యజేత్ అశేషం జగదాత్ సద్రసం. ఈ జగత్తు మీరు చూసారా? ఇప్పుడు మన నామ రూపాన్ని పక్కన పెట్టి చిత్తును పట్టుకున్నాం, ఒక చిత్తును సాధించాం. వంట చేసేటప్పుడు లడ్డు చేస్తున్నారు అనుకోండి, ముందు బూంది చేసి పెట్టుకుంటారు. బూంది చేసి పెట్టుకున్నాం, తర్వాత ఏం చేస్తాం? పాకు పట్టాలి. పాకు పట్టిన తర్వాత పాకు బాగా చిక్కగా వచ్చిన తర్వాత అప్పుడు ఐక్యం. ఇట్లాంటి ఉదాహరణలు చెప్తే గానీ అర్థం కాదు. ఏం చేస్తాం? ఏ ఉదాహరణ అయితే ఏముందని మనకు అర్థం కావడం అంతే కదా కావాలి మనకు. ఓకే, ఇప్పుడు చిద్ఘనాన్ని తెలుసుకొని బూంది చేసి పెట్టుకున్నాం, ఇంకా లడ్డు రాలేదు పూర్తిగా. జీవాత్మ పరమాత్మ ఐక్యం రాలేదు కనుక ఇప్పుడు ఏం తయారు చేయాలి? పాకం తయారు చేసుకోవాలి. దానికి ఏం చెప్తున్నాను మూడో లైన్లో, అశేషం జగత్ త్యజేత్. ఈ నామరూపాలతో ఉన్నటువంటి ఏ జగత్? క్లిప్పు, పుస్తకం, పుష్పం, లైటు, ఇవన్నీ ఉత్సవాలు ఉన్నాయి కదా, ఇదే కదా జగత్ అంటే. ఈ హాలు, హాల్ ఉన్నది, పెట్టె ఉన్నది, కారు ఉన్నది, ఈ ఉన్నది ఉన్నది అనే వస్తువు ఉన్నది ప్రతి దాంట్లో. ఆ పేరు మాత్రం పక్కన పెట్టు, పేరు తీసేసే కొంచెంసేపు మనసులో నుంచి. కుండ ఉన్నది, రికార్డింగ్ ఉన్నది, యాంప్లిఫైర్ ఉన్నది, కార్పెట్ ఉన్నది, ఆ ఉన్నది మాత్రం బయటికి తీ అందులో నుంచి బుద్ధిపూర్వకంగా. ఈ పేర్లన్నీ ఒకదా ఒకటి ఉంటే ఇవన్నీ పుచ్చినాయి, వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కొంతకాలం ఉంటాయి, కొంతకాలం తర్వాత ఉండవు. ఆ సద్ రసాన్ని మాత్రం తీయండి, ఆ సత్ అనే దాన్ని మాత్రం. రసం అనమాట, అది రసం అంటే. ఏ ఎట్లా తీస్తారు? ఎట్లా తీస్తారు? పుష్పం ఉంది, గులాబీ పువ్వు ఉన్నది, రెక్క ఉన్నది, ఇంకో రెక్క ఉన్నది, రెక్క ఉన్నది. పుష్పం ఎక్కడున్నదండి? ఇక్కడ అన్నారు. కాడ ఉన్నది అన్నా, కాడలో రెక్క పోయింది, కాడ ఉన్నది. ఏమున్నది ఇప్పుడు? పుష్పమే లేదే. ఇక్కడికి పుష్పం శాశ్వతం కాదు. క్లిప్ అనేది కూడా ప్లాస్టిక్ ఉన్నది. ఏ పార్టీకి ఆ పార్టీ తీస్తే క్లిప్పు ఉండదు. కనుక ఉన్నది అనేది సత్యం, సద్రసం అంటారు దాన్ని, అది తెలుసుకోవాలి. దాన్ని శుద్ధ సత్వం అంటాం. త్యజేత్ అశేషం, ఇదే త్యజేత్ అంటే ఇట్లా. ఇప్పుడు ఇందాక కుండను తీసేసాము కదా, కుండ లేదు, ఏమున్నది? మట్టి ఉన్నది. మట్టి ఏమిటండి? భూమే కదా. భూమి ఉన్నది. భూమి ఏమిటి? భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీటిలో నుంచి వచ్చింది. నీరు ఉన్నది. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి వచ్చింది. అగ్ని ఉన్నది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి వచ్చింది. వాయువు ఉన్నది. వాయువు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం ఉన్నది. ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది. కనుక ఆత్మ ఉన్నది, అది సద్రసం అంటే. కొంచెం ఇంకా బాగా ఆలోచించాలి, బాగా వినాలి. ఇంకా ఇంకా జగత్ ఆత్మ సద్రసం. ఆత్మ అంటే ఏమిటి? ఈ యొక్క పేర్లలో నుంచి ఆ సత్తుని విడివిడిగా మనం చేసి చూడాలి. భాగత్యాగ లక్షణం చేస్తే సత్తు మిగులుతుంది. ఈ సిత్తే ఆ సత్తు. ఇప్పుడు నేను ఉన్నానా లేదా? ఇక్కడ చిత్తు తొందరగా తెలుస్తుందండి, అక్కడ సత్తు తొందరగా తెలుస్తుంది. అందుకని పరమాత్మ సద్రూపేణ జీవాత్మ చిద్రూపేణ సదేవ చిత్తు చిత్తేవ సత్తు అన్నారు. సత్తే చిత్తు, చిత్తే సత్తు అన్నారు. ఇప్పుడు నాకు తెలుసు, నాకు ఎరుక ఉన్నది అని చెప్పడానికి మీరున్నారా లేదా? నేను చేతనుండా జడ అన్నా అంటే ఏం చెప్పారు? చేతనం. చేతనమైన మీరు ఉన్నారా లేరా? ఉన్నారు. ఉన్నారా? ఆ ఉండడమే సత్తు. కనుక పరమాత్మ నేను ఐక్యమే అని చెప్పడానికి అక్కడి నుంచి తీసుకోవాలి సత్తు మనం. అది నేను సత్తు చిత్తే, కానీ ఆ పరమాత్మ ఈ సృష్టి చేసిన ఆయన, ఆ సత్తే ఈ చిత్తు, ఈ చిత్తే ఆ సత్తు అని తెలుసుకోవాలి. ఈశ్వరుడు నామరూపాలతో తీసి పక్కన పెడితే ఆయన సద్రూపం. ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు భగవంతుడు ఉన్నాడు. ఆ ఉన్నాడు అనేది సత్యం. భగవంతుడు మీకు రాముడుగా ఉండొచ్చు, ఆవిడకి కృష్ణుడుగా ఉండొచ్చు, ఆవిడకి గురువాయూరప్పగా ఉండొచ్చు, ఇంకొకరికి బాలాజీగా ఉండొచ్చు, కానీ ఉన్నాడు అనేది సత్యం. ఇప్పుడు రాముడు సత్యమా, కృష్ణుడు సత్యమా, గురువాయూరప్ప సత్యమా, బాలాజీ సత్యమా? ఉన్నది అనేటువంటిది సత్యం. ఆయన అసలు రూపం అది. కానీ మనం ఏం చేస్తున్నాం? మా బాలాజీయే గొప్ప, రాముడే గొప్ప అనుకుంటాం మనం. ఆయన అంటాడు నా పేరు అసలు అది కాదు, నా పేరు శుద్ధ సత్వం అంటాడు ఆయన. కనుక నేను ఉండాలి అంటే, నేను ఉన్నాను అంటే నాకు ఎరుక ఉండాలి, నాకు ఎరుక ఉన్నది అంటే నేను ఉండి ఉండాలి. ఉండడమే సత్యం, ఎరుకే చైతన్యం, చిత్ సత్యం జ్ఞానం. ఇప్పుడు నేను చేతనం, జడం కాదు అనేది ఏమిటండి? చెప్పే ముందు బాగా ఆలోచించాలి. నేను చైతన్యాన్ని, నేను జడాన్ని కాదు అని చెప్పారు. నేను చైతన్యాన్ని, జడాన్ని కాదు అంటే ఏమిటి? అది జ్ఞానం. జ్ఞానమే కదా అది. నేను అడుగుతాను ఇప్పుడు స్వామిని, నేను చైతన్యాన్ని, నీకెట్లా తెలుసు అని అడిగేతా. నేను అడుగుతాను, మీరేం చెప్తారు? నేను చైతన్యానండి, నాకు తెలుసు. ఆ తెలుసు అనడమే జ్ఞానం. అర్థమైందా? ఆ జ్ఞానమే చిత్. ఆ చిత్తే చైతన్యం, బ్రహ్మ, ఆత్మ. ఆ సత్ ఈశ్వరుని తెలుసుకుంటున్నారా లేదా? మీరు ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని జ్ఞానం ఉందా లేదా? ఆ జ్ఞానస్వరూపం, ఆయన సద్స్వరూపం, ఆ సద్రసాన్ని తీసుకుని ఎట్లాగైతే కొబ్బరి బోండంలో నీళ్లు తాగి కొబ్బరికాయ పారేస్తారో, అది నాలుగో లైన్లు. పీత్వా అంటే త్రాగి. ఆ సద్రసాన్ని చిద్రసాన్ని త్రాగి, త్రాగి అంటే కూర్చొని తాగుతారా నిజంగా? ఇప్పుడు మీరు గ్రోలటం అంటారు. ఈ జ్ఞానాన్ని మీరు గ్రోలేరా లేదా? గ్రో అంటే ఇంగ్లీష్ గ్రో కాదు. ఆస్వాదించారా లేదా? ఆస్వాదించడం అంటే గ్రహించారా లేదా? గ్రహించారా? పీత్వా అని అర్థం దానికి. చూడండి ఎంత అర్థం ఉందో దీంట్లో. ఆహా, నేను అమృతాన్ని ఆస్వాదించాను, ఆత్మానందాన్ని త్రాగాను. ఏం తాగుతావు ఆత్మానందాన్ని? నిన్ను నువ్వు తాగుతావా? నువ్వే ఆత్మస్వరూపాన్ని చైతన్యం చిత్తు సత్ అయినప్పుడు నిన్ను నువ్వు ఎలా తాగుతావు? పంచదార తన రుచిని తాను చూడగలదా? పంచదార పాపం, పంచదార చాలా స్వీట్ గా ఉంది, తన మధురత్వాన్ని పంచదార తాను ఆస్వాదించగలదా? ఆత్మనైన నేను చైతన్యాన్ని సత్తు చిత్తుని నన్ను నేను చూడగలనా? ఆత్మని చూడు, ఆత్మని చూడు అంటాడు ఎందుకు? మరి పంచదారని పిలిచి పంచదార నువ్వు తీయగా ఉన్నా, నువ్వు తిను తీసుకుంటే నీ తీయదనం నీకు తెలిసిందా? పంచదార తీయదనం అది. పంచదార అంటేనే తీపి. పంచదార వేరు, తీపి వేరా? వేరు కాదు కదా. అదే విధంగా నేను అంటేనే సత్ చిత్ ఆత్మ. ఇప్పుడు నేను సత్చిత్ ఆత్మని చూడాలా బయటికి? అట్లా చూడు చూడు అంటారేంటి? మరి జనం మీరు కూడా చూస్తానంటారేంటి? 25,000 ఇస్తే ఆత్మను చూపిస్తాట. విశాఖపట్నంలో ఒక చోట వ్యాన్లు ఎక్కించుకొని తీసుకుపోయినారు అందరికి. 40,000 50,000 ఇస్తే ఆత్మను చూపిస్తానని చెప్పి తీసుకుపోయినాడు. ఏం చేయాలి? వాళ్ళని కీల్ పక్కకి తీసుకుపోవాలి అట్ట చెప్పే వాడిని. నిజమా కాదా? మనం ఏం చేస్తున్నామంటే ఈ సత్య చిత్తం తెలుసుకోకుండా ఈ శరీరం అర్థంలో చూసుకుంటాను, ఈ శరీరాన్ని సత్యం అనుకోని, ఈ శరీరానికి సంబంధించినటువంటి భార్య భర్త పిల్లలు వీళ్లే ఆ రూపాలు సత్యం అనుకోని, వీటికి మరణం వ్యాధి ముసలితనం ఉన్నాయి అని చెప్పి నిజమనుకుంటూ వాటి కోసం దిగులు పడుతూ బాధపడుతూ మన యొక్క శక్తి సామర్థ్యం అంతా కూడా వృధా చేసుకొని జీవితం అంతా ఆవదం తాగిన మొహం పెట్టుకొని దిగులు పడుతూ జీవితాన్ని జ్ఞానమయంగా చేసుకొని ఆనందంగా జీవించడం చేతగాక మూర్ఖంగా జీవిస్తుంటే భగవంతుడు మాత్రం రక్షిస్తాడా చెప్పండి? మీరే రక్షించలేడు, భగవంతుడు కూడా రక్షించలేడు అంటారు. చూసారా? అరే నిన్ను భగవంతుడు కూడా రక్షించలేడు అంటాడు. అంటే ఏమిటి అర్థం? అంత మూర్ఖుడే అని అర్థం. కనుక మనం మూర్ఖత్వంలో ఉన్నంతసేపు భగవంతుడు కూడా మనల్ని రక్షించలేడు. అర్థమైందా? ఆయన చెప్పిన మాటలు మనం వినకుండా పానకం వడపప్పు దాడానికి రెడీగా ఉన్నారు శ్రీరామనవమికి. రామాయణం అంటే ఏమిట్రా అన్నట, అదంతా విని ఏమండి రాముడు వారు రాక్షసుడా? ఆయన రాక్షస కోవలోకి వస్తాడా, ఏ కోవలోకి వస్తాడని అడిగాట వినేవాడు. అప్పుడు ఆ పౌరవాణి కూడా అన్నట, నాయన నీలాంటి వాడికి చెప్పాను చూసావా, లేదు నేను మళ్ళీ రాక్షసుడి పుడతాను అన్నాడు. అట్లా ఉంటుంది వినేవాళ్ళు. కొంచెం శ్రద్ధ భక్తి కావాలి. శ్రీరామనవమి అంటే పానకం వడపప్పు చేసుకుని తినటమే కాదు, రాములు వారు చెప్పినటువంటి ఆత్మబోధ అనేటువంటిది చదవని వాడికి రామాయణం ఏం తెలుస్తుందండి? అసలు రామగీత ఒకటి ఉన్నదనే తెలియదండి. ఇది అధ్యాత్మ రామాయణంలో వస్తుందండి చివరిలో. ఇది ఎవరు చెప్పరు, ఎందుకంటే చాలా కష్టం. చూడండి, 3 లైన్లు చెప్పేటప్పటికి నాకు 8 నిమిషాలు పట్టింది, 41 నిమిషాలు పట్టింది. పోయిన క్లాస్ లో చెప్పిందే ఇది. అప్పుడు విన్నది ఇప్పుడు విన్నదికి డిఫరెన్స్ ఉందా లేదా మీకు? ఉన్నదా? ఎంత కష్టమో చూసారా ఇప్పుడు? ఎందుకు ఇంతసేపు చెప్తున్నా నేను? మహావాక్యం ఇది. సదేవ చిత్ చిదేవ సత్. నేను చైతన్యాన్ని ఆ పరమాత్ముడు సద్రూపంలో అంతటా ఉన్నాడు కనుక ఆ పరమాత్మే నేను, ఈ జీవాత్మే ఆ పరమాత్మ అని తెలుసుకోవడం. కనుక పాకం రెడీ అయిందండి. ఇప్పుడు అయిన తర్వాత ఏం చేస్తాం? బూందిని తీసుకెళ్లి పాకంలో కలుపుతాం, అప్పుడు లడ్డు వస్తుంది. లడ్డును ఏం చేస్తారు? ఆనందంగా ఆస్వాదిస్తారు. స్వామిని లడ్డు, స్వామిని నాకు లడ్డు వస్తూనే ఉంటుంది. ప్రతి సోమవారం బాలాజీ లడ్డు వస్తూనే ఉంటుంది. ఏమండి ఈ లడ్డులో నేను పంచదార తినేదా శనగపిండి తినేదా? లడ్డు అనేది పంచదార శనగపిండే, రెండు కలిస్తేనే లడ్డు. అర్థమైందా? అందుకని దేవుడు ఎక్కడో కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను శనగపిండి లాగా, బూందీ లాగా. ఆయనేమో పరమాత్ముడు సర్వజ్ఞుడు, అంత శక్తిమంతుడు, పాకం లాగా ఆయన స్వీట్ గా ఉన్నాడు. నేనేమో ఏమి చప్పునున్నాను నేను, ఎందుకంటే ఇంకా పాకంలో పడలేదు కదా. నేను పాకంలో పడనంత వరకు బూందీని ఎవరు తింటారండి? ఈ బూందీలు పరి ఉప్పు కూడా, లడ్డుకు చేసిన బూందీకి ఉప్పు కూడా ఉండదు, తింటావా? మనం కూడా అంతే. పరమాత్మ అనే పాకంలో పడనంత వరకు మనం కూడా ఉప్పు లేని బూందీ లాంటి వాళ్ళం. ఐక్యమే అయితే కానీ ఆ జ్ఞానం వచ్చినప్పుడే ఆనందం. మనిషిని పుట్టింది ఎందుకో తెలుసా? ఈ జ్ఞానం పొందడానికి. ఇది పొందనంత వరకు పెళ్లి చేసుకున్నాను, చదువుకున్నాను, ఉద్యోగం చేసుకున్నాను, సంపాదించుకుంటున్నాను, ఇల్లు కట్టుకున్నాను. నువ్వు ఇల్లు కట్టాను, గిజ్జిన గూడు చూసారు ఎప్పుడన్నా? గిజ్జిన గూడు అల్లుతుందండి చక్కగా. మీ ఇల్లు ఎందుకు పనికొస్తుంది దాని ముందు? ఆ గుడ్లు పెడితే అందులో ఏ మరొక పక్షి రాకుండా లోపల సమ్మర్ వచ్చేటప్పుడు చేస్తుందన్న తయారు చేస్తుంది. కూల్ ఏసీ లాగా ఉంటుంది, మీ ఏసీ ఎందుకు పనికిరాదు దాని ముందు? తాటి చెట్టు కడుతుంది, ఎక్కడో ఒక ఆకు దగ్గర కనెక్షన్ పెట్టి ఆడలాడుతూ ఉంటుంది. నేను ఇల్లు కట్టానండి, గృహప్రవేశం మనం అంటాం. ఏం గృహప్రవేశం నీ ఇల్లు? 2 నెలలకి అంగనే క్రాకిస్తుంది. ఆ గిజ్జిన కూడా తెచ్చి ఎగ్జిబిషన్ లాగా ఇంట్లో పెట్టుకుంటాం మనం. మనం కట్టిన ఇల్లు అన్ని లీక్లు ఎక్కడ పట్టినా ఏంటి పెద్ద గొప్పతనం? ఇల్లు కట్టడంలో గొప్పతనమా? పిల్లల్ని కనడం గొప్పతనమా? సంపాదించుకోవడం, పిల్లలకు పోషించడం, పెద్ద చేయడం అవి పోషిస్తున్నాయి, పిల్లల్ని చక్కగా పోషిస్తున్నాయి. అది పిల్లి పోషించడం లేదండి. 7 ఇళ్ళు మారుస్తుంది ఒక పిల్లి తన పసి కోనని, దాన్ని రక్షించడం కోసం పాలు ఇస్తుంది, నేర్పుతుంది ఎలా ఇలుకను పట్టాలో నేర్పుతుంది పిల్లి. ఏమిటి మనం పెద్ద గొప్పవాళ్ళం? ఒక అబ్బాయిని కానీ పెద్ద చేసి వాడిని చదివించి అమెరికాకు పంపించి డాలర్ సంపాదిస్తున్నా నా జీవితం సార్థకమా? ఇదండి జీవితం సార్థకం. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నాం మనం. పైగా గొప్పలు చెప్పుకుంటాం, మా అబ్బాయి చాలా ఎస్టాబ్లిష్ అయిపోయినాడు. మీ అబ్బాయి ఎస్టాబ్లిష్ అయినాడు, నువ్వేమైనావు? వాట్ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం పరమార్థాన్ని తెలుసుకున్నావా? అబ్బాయిని చదివించి పెద్ద చదువులకు పంపించి సంపాదించిన తర్వాత వాడు నిన్ను తీసుకువెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో వేస్తే ఇంక నువ్వు కృష్ణ రామ అనుకోకుండా మా అబ్బాయి నన్ను పలకరించలేదు, మా అబ్బాయి నన్ను పలకరించలేదు. ఏం భగవద్గీత చదవచ్చుగా, అర్థం చేసుకోవచ్చుగా, వినొచ్చుగా? లేదు లేదు, నా ప్రాణాలు మా అబ్బాయి చేతిలోనే పోవాలి. ఇది దిగులు. వాడు ఎక్కడో ఉన్నాడు, అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో వస్తాడా అది కూడా డౌట్. ఏంటి జీవితం? నువ్వు రాకముందు భగవంతుడే నీకు సంబంధం, పోయేటప్పుడు కూడా భగవంతుడే సంబంధం. ఎవరు తోడురారు గుర్తు పెట్టుకోండి. రైల్లో ఎక్కితే ప్యాసింజర్ లాంటి వాళ్ళు ఎవరైనా. అందుకని మనిషి జన్మ ఎత్తింది ఒక్కే ఒక్క దాని కోసం, మోక్షం పొంది నేను భగవంతుడితో నాకు సంబంధం. కానీ ఈ సంబంధాలన్నీ తోటి ప్రయాణికులు లాంటి వాళ్ళు అని తెలుసుకోనంతసేపు మనకు దుఃఖం తప్పదు. మనం దిగులు, చింత, కల కల అంటే కలతలతో బాధపడుతూ ఉంటాం. దానివల్ల డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. అందుకే భక్తుడికి సర్వం భగవన్మయం, నాకు ఇచ్చినవన్నీ భగవంతుడి స్వరూపాలే, నేను ఉపయోగించుకునేవన్నీ భగవంతుడివే, అన్ని భగవంతుడికే కైంకర్యం, నాదంటూ ఏమీ లేదు అని అన్నప్పుడు ఎక్కడా దిగులు, ఎక్కడ చింత? చూసారా మన భక్తి ఎంత ఉందండి చెప్పండి. ఇప్పుడు ఎంతవరకు మన భక్తి? మనకు స్వార్థం, మన యొక్క అబద్ధత అంటే ఇన్సెక్యూరిటీ, ఏమైపోతాను నేను అని బాధ, దిగులు, చింత. ఈ లోపల మనకు ఆ దిగులుతోనే ముసలితనం వచ్చేస్తుంది. కళాకాంతులు లేకుండా ముఖంలో పై పైకి షోకు చేసుకుంటూ కష్టపడుతూ అందరికీ చాలా ఏదో పై కనపడాలని, ఎవరి కోసం, ఎవరిని మోసం చేస్తావు, ఎంతకాలం చేస్తావు? భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నీ మనసును చదివేవాడు ఉన్నాడు, వాడిని మోసం చేయగలవా? కనుక భగవంతుడు ఎప్పుడు మన మనసులో ఏమున్నదని జరుగుతున్నది తెలుస్తూ ఉంటుంది భగవంతుడి. కనుక ఆయన ముందు కొంచెం పంచదార పెట్టినంత మాత్రాన, కొంచెం పాలు నైవేద్యం పెట్టినంత మాత్రాన మన బాధ్యత అయిపోలేదు. కనుక మన శాంతి సుఖాలతో ఉండాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. నేను చిద్ఘనాన్ని, ఆ పరమాత్ముడు సద్రసం, ఈ ఇద్దరం కూడా ఒక్కటే, ఈ నామరూపాలన్నీ కూడా, ఈ భగవంతుడు, ఈ రూపాలన్నీ కూడా నాకు పూజ కోసం, ఉపాసన కోసం, నేను ఎదగడానికి ఇవి పెట్టినవే కానీ దేవుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడని తెలుసుకోమని చెప్పడానికి పెట్టింది. దేహం దేవాలయం, దేహో దేవాలయ ప్రోక్త, ఇది దేవాలయం అయితే ఈ దేవాలయంలో ఎవరున్నాడండి? జీవుడు. ఈ జీవుడు ఎవరై ఉండాలి? ఇది దేవాలయం అయితే ఈ జీవుడు ఎవరై ఉండాలి? జీవో దేవ సనాతన అన్నారు. కనుక ఈ జీవుడినైనా నేను ఆ సనాతనుడైనటువంటి పరమాత్మనే కాని మరెవరిని కాదు. నేను ఇంతవరకు జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటూ బాధపడుతున్నాను, ఇప్పుడే తెలిసింది రాముని వారు చెప్పిన తర్వాత నాకు, నేను ఆ రాముణ్ణే, ఆత్మారాముణ్ణే నేను అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థించండి ఒక్కటే. రామా నాకు ఈ జ్ఞానాన్ని బాగా అర్థమయ్యేటట్టు చెయ్యి, అనుగ్రహించు. శ్రీరామం నన్ను వస్తున్నది ఇప్పుడు, రాముల వారిని అదే అడగండి, నాకు నువ్వు చెప్పినటువంటి ఈ రామగీతలో లక్ష్మణుడికి బోధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో నాకు అది పరిపూర్ణంగా వచ్చేటట్లుగా అనుగ్రహించు అని ఆయన అడగండి, వచ్చి తీరుతుంది. దాంట్లో సందేహం లేదు, నేను ఇస్తాను గ్యారంటీ కార్డు కావాలంటే. మీరు అడగాలి, గ్యారంటీ కార్డు నేను ఇవ్వడానికి సిద్ధమే. మీరు అడిగితే కదా, మనస్సులో ప్రార్థన చేయండి, రాముల వారిని అడగండి, వచ్చి తీరుతుంది. కనుక మనం అడిగింది ఇవ్వకపోవడం లేదు భగవంతుడు. మనం అడగం, మనం ఏమడుగుతాం, ఏమడుగుతారండి, 750 square feet ఫ్లాట్ అడుగుతాం, ఎప్పుడు ఎవరు తీసుకుపోతాడో తెలియదని. ఆరోగ్యం, ఆరోగ్యం ఎంతకాలం ఉంటుంది శరీరానికి? కనుక జ్ఞానం, జ్ఞానం ఇవ్వు అని అడగాలి. అదే చెప్తున్నారు, పీత్వా యథా అంబహ, ఆ కొబ్బరి బోండంలో నీళ్లు, అంబహ అంటే నీరు, తాగిన తర్వాత కొబ్బరి బోండాన్ని ఇసిరేస్తాం కదా. ఈ ప్రపంచం నామ రూపాలన్నీ కూడా తుచ్చం, ఇవన్నీ కూడా ఏమండి, ఆ కొబ్బరి బోండం లేకపోతే నీళ్లు ఉండలేవు. అర్థమైందా? ఈ జగత్తంతా తుచ్చమే అంటే తుచ్చం కాదు, సత్యమే, కానీ ఈ ఆత్మ అనేది వ్యక్తం కావడానికి ఇది కొబ్బరి బోండం లాంటిది. ఆ స్వీట్ నీళ్లు, మధురంగా కొబ్బరి నీళ్లు ఉండడానికి కంటైనర్ కావాలి కదా, కంటైనర్ లేకుండా నీళ్లు మాత్రం ఉంటాయా? కనుక ఆ నీటిని ఆస్వాదించే వరకు కొబ్బరి బోండం వాల్యూ అంతేనా, ఆస్వాదించిన తర్వాత దాని విలువ అయిపోయింది, దాని యొక్క బాధ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ అయిపోయింది. అదేవిధంగా ఈ శరీరం కొబ్బరి బోండం లాంటిది. అర్థమైందా? దీనిలో ఉన్న ఆత్మ చిద్ఘనాన్ని, రసాన్ని ఆస్వాదించిన తర్వాత ఇది దాని పని అయిపోతుంది. ఏమండి, చిద్ఘనం తెలుసుకున్న తర్వాత పోతుందా అన్నాడు? పోదు, ఉంటుంది. అక్కడ పారేస్తాం, ఇక్కడ పారేయం. అది పోయినప్పుడు పోతుంది, పోతే పోని. నేను పోను కదా, ఆత్మనైనా నేను. ఉపనిషత్తుల యొక్క సారం ఏంటి ఈ శ్లోకం? తర్వాత శ్లోకం చదువుతాం. కొంచెం అర్థమైంది అనుకుంటా, కొంచెం ఏమిటి స్వామిని, బాగా అర్థమైందంటారా? అయితే మంచిది, చాలా సంతోషం. తర్వాత 35వ శ్లోకం.
కదాచిదాత్మానమృతో న జాయతే, న క్షీయతే నాపి వివర్ధతే నమః. నిరస్త సర్వాతిశయః సుఖాత్మకః, స్వయం ప్రభః సర్వగతోయమద్వయః.
ఏమండి, ఈ చిద్ఘనాన్ని నేనంటారు, సద్రసాన్ని నేనంటున్నారు, మరి ఇదంతా ఏమిటండి అన్నారు. ఇదెల్లా కంటైనర్ ఆయన, కంటెంట్ ఇంపార్టెంట్, కంటైనర్ ఇంపార్టెంట్ కాదు. కంటెంట్ ఉండాలి అంటే కంటైనర్ కావాలి. డబ్బాలో పంచదార పోయాలంటే డబ్బా లేకుండా పంచదార పోస్తారా? పంచదార మీకు ముఖ్యమా, డబ్బా ముఖ్యమా? పంచదార ముఖ్యం. నాకు డబ్బా అక్కర్లేదంటే ఏ డబ్బా కావాలి, డబ్బాలో పంచదార పోసుకోవాలి, అవునా? ఆత్మ పంచదార లాంటిది, ఈ శరీరం కంటైనర్. కనుక ఏది ముఖ్యం అంటే రెండు ముఖ్యమే. ఆత్మ తాను వ్యక్తం కాలేదు, శరీరము మనస్సు లేకుండా ఆత్మ వ్యక్తం కాలేదు. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ బల్బు ఫ్యాన్ లేకుండా వ్యక్తం కాదో, నేను చిద్ఘనమైనటువంటి ఆత్మని, నాకు నేను చైతన్యాన్ని నాకు తెలుసు అని చెప్పాలి అంటే కూడా దీనికి ఏం కావాలి, ఈ బల్బు కావాలి, ఫిలమెంట్ మనస్సు కావాలి. అది ఫిలమెంట్, మనస్సు అనే ఫిలమెంట్, శరీరం అనే బల్బు కంటైనర్. ఇది లేకుండా నేను వ్యక్తం కాలేను. కనుక ఇప్పుడు నాకు, నేను శరీరాన్ని నాలో ఆత్మ ఉన్నది అని చెప్పకూడదు. ఇంతకుముందు క్లాసుకు రాకముందు అంతా ఏం చెప్పేవాళ్ళు? నేనండి, నా లోపల ఆత్మ ఉన్నది, ఆ భగవద్జ్యోతి ఉన్నది లోపల. ఆ భగవద్జ్యోతి లోపల ఉండడం కాదు, నువ్వే ఆ జ్యోతివి ఈ శరీరంలో వ్యక్తం అవుతున్నావు అని చెప్పాలి. ఆకాశం కుండలో ఉందా, కుండ ఆకాశంలో ఉందా? రెండు కరెక్టే. ఆకాశం కుండలో ఉన్నది కరెక్టే. దానికంటే కరెక్ట్ ఏది? కుండ ఆకాశంలో ఉన్నది. మనం ఇంతవరకు ఏమనుకున్నాం, డబ్బాలు డబ్బాలు పౌడర్లు ఖాళీ చేసి, సోపులు సోపులు ఖాళీ చేసి, ఎన్ని వస్త్రాలు కట్టుకొని, ఎన్నిసార్లు తిన్నామో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లు మనకే తెలియదు. ఇన్ని తిని 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 ఈ శరీరమే డబ్బా నేను అనుకుంటున్నాం. ఎవరి కోసం తింటున్నాం అనేది మర్చిపోయినాం. అది అజ్ఞానం. అడుగుతాడు లక్ష్మణుడు, అసలు ఇదంతా ఇంత నేను ఆత్మ నేను ఉన్నప్పుడు ఎట్లా మర్చిపోయినా నేను అసలు విషయం అంటున్నారు. తర్వాత చెప్పబోతున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆత్మ యొక్క లక్షణం చెప్తున్నారు. ఈ చిద్ఘనం సద్ఘనం అన్నావే, ఏమిటి ఆత్మ లక్షణం అడుగుతావా లక్ష్మణ? ఆ లక్షణం చెప్తాను మెను లక్ష్మణ అంటున్నారు. ఏమిటి ఆ లక్షణం? నా జాయతే, దీనికి కదాచిత్ ఆత్మ నమృత నా జాయతే. ఇప్పుడు ఈ ఆత్మ ఎవరండి? ఆత్మ ఎవరు? నేను. అబ్బా ఎంత ఆనందంగా ఉందో నాకు ఈరోజు. నేనే ఆత్మని. ఈ నేను అన్నప్పుడు ఈ శరీరం కాదు, ఇది మనస్సు కాదు, ఇది కంటే ఏదో డబ్బా. నేను ఆత్మని. ఈ ఆత్మనైన నేను, రాముల వారు చెప్తున్నారు, లక్ష్మణ ఈ ఆత్మ నా జాయతే నా మ్రియతే, దీనికి మరణం లేదు, పుట్టుక లేదు. అంటే అప్పుడు నేను శరీరం కాదని అర్థం? శరీరానికి మరణం ఉంది, పుట్టుక ఉన్నది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అప్పుడు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా వస్తుంది తర్వాత కదా. న మృత న జాయతే, దీనికి మరణం లేదు, దీనికి జననము లేదు. పుట్టుక ఉంటే మరణం ఉంటుంది, మరణం ఉన్నది అంటే మళ్ళీ పుట్టుక ఉంటుంది. ఆత్మ పుట్టలేదు, మరణము లేదు. అంతేకాదు న క్షీయతే, అది క్షీణించడం అంటూ ఉండదు. శరీరం క్షీణిస్తుందా క్షీణించదా? నేను ఆత్మ అని అన్నారు మీరు, అంటే నేను శరీరాన్ని కాదనే అర్థం. ఇప్పుడు మీకు క్షీణించడం ఇష్టమా, క్షీణించకుండా ఉండడం ఇష్టమా? ఏమన్నా అడగాల స్వామిని, ఎవరికైనా క్షీణించడం ఇష్టం ఉంటుంది చెప్పండి? ఎవరికైనా క్షీణించడం ఇష్టం ఉంటుందా? కనుక నేను క్షీణించడం ఇష్టం లేదు, శరీరం క్షీణించకుండా ఉండదు, కనుక నేను శరీరాన్ని కాదు. నాకు క్షీణ స్వభావం లేనటువంటి ఆత్మస్వరూపాన్ని నేను గాని, నాకు క్షీణ స్వభావం కలిగినటువంటి శరీరంతో సంబంధం లేదు అని చెప్పడానికి సిద్ధమేనా మీరు? శరీరం క్షీణించకుండా ఉండదు, ఆత్మనైన నేను క్షీణించను ఎప్పటికీ. కానీ మనం క్షీణించే శరీరాన్ని అనుకోవడం వల్ల దిగులు, చింత, భయం. చూసారా భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఈ క్షీణించేటటువంటి శరీరం నేను అనుకోవడం వల్ల క్షీణిస్తుందేమో, ఇది క్షయిస్తుందేమో, ఇది పోతుందేమో అనే భయం. అది నువ్వు కాదు కదా, దాన్ని ఆపుతావా నువ్వు? ఎంతమంది డెత్ చూసాం మనం, క్షీణిస్తుండగా చూసాము, ముసలితనం అంతా చూస్తూ ఉన్నాము. ఆపలేనటువంటి దాన్ని ఎందుకు దానికోసం పాపులాడతావు? ఆత్మనైన నేను క్షీణించను, శరీరం క్షీణిస్తుంటే చూస్తున్నాను అంతే. క్షీయతే నాపి వివర్ధతే, పెరగడం ఉండదు, శరీరం పెరుగుతూ ఉంటుంది. ఆత్మకి పెరగడం ఉండదండి, పెరుగుదల తరుగుదల ఉండవు. మా అబ్బాయి కూడా ఎంత పెద్దవాడైనాడో అంటుంది, డబ్బా పెద్ద వివర్ధతే, పెరుగుతుంది కదండి. పెరుగుట పెరుగుట డాష్ డాష్ విరుగుట కొరకి ఎంత పెరుగుతాడో అంత క్షీణం ఉంటుంది. కనుక పెరగడం ఇష్టమేనండి, క్షీణత ఇష్టం లేదన్నాడు. పెరిగింత ఇష్టపడ్డావు అంటే క్షీణతను ఒప్పుకోవాలి నువ్వు. అర్థమైందా? అబ్బాయి పాపుతూ ఉన్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ఎదిగాడు, ఆనందంగా ఉందా? అది ఉన్నప్పుడు క్షీణత ఉండడం సహజం. ఎప్పుడు ఎవరికి ఎటువంటి రోగం వస్తుందో, ఏ యాక్సిడెంటో, ఏ ప్రాబ్లమో ఎవరికి తెలియదు. సీక్రెట్ అది రావడం సత్యం, ఎవరు ఆపలేరు, భగవంతుడు కూడా ఆపలేడు. కనుక ఇది ఇష్టపడుతున్నావు చూసా, వర్ధతే పెరగడం, అది క్షీణం కూడా సహజం, ఒప్పుకొని తీరాలి. కానీ మనం ఏం చేస్తాం, ఆ క్షీణతను మాత్రం ఒప్పుకోలేనండి. పుట్టుక మాత్రం ఆనందం, బర్త్డే ఆనందం, మరణం మాత్రం ఇష్టం లేదు. పెరగడం ఆనందమే కానీ క్షీణించడం నాకు ఇష్టం లేదు. భగవంతుడు అంటాడు, అది నాకు చేత కాదు నాయన, నా సృష్టి ఇంతే అంటాడు భగవంతుడు. పుట్టుట గిట్టుట కొరకే, పెరుగుట విరుగుట కొరకే. ఏమిటి ఈ మాట చెప్పండి, తత్వం ఇది. పెరుగుట విరుగుట కొరకే, పుట్టుట గిట్టుట కొరకే అన్నాడు భగవంతుడు. నాయన నేను పుట్టించిన తర్వాత గిట్టడం అనేది నేను ఆపలేను అన్నాడు. పుట్టుక ఉంటే గిట్టుట ఉంటుంది, పెరుగుట ఉంటే విరుగుట ఉంటుంది. కనుక మనం ఏం చేస్తాం, పుట్టుట ఇష్టపడుతున్నాం, పెరగడం ఇష్టపడుతున్నాం, గిట్టడం అంటే మరణం ఇష్టపడం, క్షీణం ఇష్టపడం. భగవంతుడు అంటాడు, ఇది ఇష్టపడ్డామంటే అది ఇష్టపడాలి, అది ఇష్టపడలేదంటే దీనికి ఇష్టపడకూడదు, అది చేత కావడం లేదే నాకన్నాడు. చేత కాకపోతే దుఃఖపడు అన్నాడు, దుఃఖపడు. ఏం చేస్తాను, ఒక కాయిన్కి ఒక పక్క ఉంటుందా రెండు పక్కలు ఉంటాయండి. స్వామిని నాకు ఒక పక్కనున్న కాయిన్ ఇవ్వండి అంది. అదే ఎక్కడన్నా ఉందా బొమ్మ బొరుసు, లేదండి నాకు బొమ్మే కావాలన్నాడు. బొరుసు వద్దుట, బొమ్మ కావాలి అంటే బొరుసు కూడా ఒప్పుకోవాలి. అది వద్దు అంటే ఆహా కుదరదు, అయితే బొమ్మను కూడా వదిలిపెట్టి. ఒక పక్క ఉన్న కాయిన్ దొరకదు. మన మన యొక్క లాట్ ఏమిటంటే జననానికి ఇష్టపడతాం, వర్ధతేకి ఇష్టపడతాం, క్షీణతకి మరణానికి అమ్మో భయపడతాం. భగవంతుడు అంటాడు, ఎందుకురా భయపడతావు, అది శరీరమే కదా, శరీరం వచ్చింది పోతుంది. మన శరీరం నేను అనుకోవడం వల్ల బాధ, అబ్బాయి శరీరం అది కూడా సత్యం, ఇది సత్యం అనుకోవడం వల్ల దిగులు. కనుక దిగులు పడడం మీకు ఇష్టమే అనుకుంటే కంటిన్యూ, వద్దు అనుకుంటే తర్వాత. నిరస్త సర్వ అతిశయ సుఖాత్మక, ఆత్మ సుఖస్వరూపం, నిరతిశయం దానిట్లో హెచ్చు తగ్గులు ఉండవు. నిరతిశయం నిరస్త సర్వాతిశయ అంటే అందులో తారతమ్యం లేనటువంటిది. మనుషుల్లో తారతమ్యం ఉంటుంది, పిల్లల్లో తారతమ్యం ఉంటుంది, మన రూపంలో తారతమ్యం ఉంటుంది. తారతమ్యాలు ఉంది కదా, ఆస్తిలో తారతమ్యం, ఎదుగు పొదుగులో తారతమ్యం, రంగులో తారతమ్యం, అన్నిట్లో తారతమ్యం ఉంది. ఇష్టపడుతున్నామా తారతమ్యాన్ని, ఊర్చుకోలేము. తారతమ్యం లేనటువంటిది ఆత్మ. అటువంటి ఆత్మని నేనని గ్రహించడంలో ఆనందం. ఈ తారతమ్యాలన్నీ కూడా ఊరికే పైన కనపడుతున్నవే కానీ కాదు. ఆ తారతమ్యాల వల్ల పోల్చుకోవడం వల్ల ఒకళ్ళతో ఈర్ష, అసూయ, ద్వేషం, కోపం, తాపం అన్ని వస్తున్నాయి. తారతమ్యాన్ని ఆపగలరా మీరు? ఆపలేరు. తారతమ్యాలంటే హెచ్చు తగ్గులు, కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, ఇవన్నీ కూడా ఆపగలరా? నేను నల్లగా ఉన్నాని, పుట్టిగా ఉన్నాని, ధనవంతుణ్ణి కాదు, నాకు ధనం లేదే, నాకు అన్ని ఉన్నాయండి, మా అబ్బాయికి లేదే, మా అబ్బాయికి ఉన్నాయండి, అమ్మాయికి లేదే, అమ్మాయి అబ్బాయి బాగానే ఉన్నాడండి, మనవడు ఇంకా నడవడం లేదే. చాలా నీ యొక్క కోరికలు అంతులేదు కదా. దిగులు పడడానికి ఏదో విధంగా మేనేజ్ చేసుకొని దిగులు పడడంలో మనం ఎక్స్పర్ట్స్. భగవంతుడు అన్ని ఇచ్చాడండి నాకు, ఇంకా మా అమ్మాయి కడుపులో ఒక నలుసు పడితే డైలాగ్ చూడండి, అన్ని ఇచ్చాట, ఆనందంగా ఉంది అమ్మాయి, ఆనందంగా ఉంది, బంగారం అల్లుడు, బంగారం కూతురు, బంగారం అంతా బంగారం మయం, కానీ నలుసు పడాల ఇంకా, నిద్రాహారం లేకుండా నిద్రపోకుండా ఇప్పుడు దిగులు పడుతున్నది. ఏం కావాలి నువ్వు దిగులు పట్టడానికి? ఇంతకంటే శనీశ్వరుడు అన్నట్ట శివుడిని, నేను పట్టుకుంటాను నిన్న అన్నట్ట. శివుడు అన్నట్ట, నువ్వా నన్నెట్లా పట్టుకుంటావు, నన్ను ఎవరు పట్టుకోలేరు అన్నట్ట. అప్పుడు శివుడు ఏం చేశాడు, పోయి చెట్టు త్వరలో కూర్చుని చాలా రోజులు కూర్చున్న తర్వాత శనీశ్వరుడు వచ్చి నవ్వాడుట. చూసావా నేను పట్టుకోను అన్నావే నిన్ను, నేను పట్టుకున్నాను అన్నాడు. నువ్వెక్కడ పట్టుకున్నావు అన్నాడు శివుడు. కైలాసం అంతటి పర్వతాన్ని వదిలిపెట్టి చెట్టు త్వరలో కూర్చున్నావు చూసావా, అది ఎవరి మహిమ? నా మహిమ అన్నట. అందుకని ఆత్మస్వరూపం అయి ఉండి చిద్ఘనమై ఉండి స్వామిని నాకు ఎప్పుడు మోక్షం ఇస్తారు, మోక్షం వస్తుందా నాకు అని అడుగుతావు. నువ్వు మోక్ష స్వరూపుడివి, నేను ఇచ్చేది ఏమిటి మోక్షం? నువ్వు మోక్ష స్వరూపుడివి, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే ఈ పుస్తకాలన్నీ ఇచ్చింది శాస్త్రం. భగవంతుడు వచ్చాడు, ఏ పూర్వజన్మ పుణ్యం వల్లనో మనకి ఈ వార్తలు వినే భాగ్యం కలిగింది మనకు. ఇది అంత తేలిగ్గా దొరికేది కాదు. ఇది మీరందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే ఆ రామగీత వినే భాగ్యం కలుగుతుంది. అర్థమైందా? జన్మ జన్మ జన్మల పుణ్యం ఈ రోజు జరిగిన క్లాస్ చెప్పే యొక్క గురువు యొక్క భాగ్యం, వినే శిష్యుడి భాగ్యం, ఇదంతా రాముని వారి కృప. భగవంతుడి కృప లేకుండా ఏది జరగదు. తర్వాత శ్లోకం తర్వాత చూస్తాం.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.